ఆ సీన్ అనే రెండు నదులు ఒక దివ్య స్థలంలో కలుస్తున్నాయి. ఆ స్థలం మీ స్థలం, మీ స్థలంలో అదే వారణాసి, అదే కాశీ, అక్కడికి పాపాలు రావు, అన్ని నీకు తెలుసు. అయినా నా ద్వారా కాశీ మహిమ చెప్పించడానికి నా అంటున్నాం, వెళ్ళు ఆ దివ్య స్థలాన్ని కాశీచేరు. కాశీలో అడుగు పెట్టనంత వరకే బ్రహ్మహత్యాది మహాపాపాలు, ఒక్కసారి కాశీకి వెళితే హా హా కారాలు చేసి సకల పాపాలు పోతాయి. ఓ అక్కడికి ఆ వారాణసీపురానికి పో, దాని మహిమ ఇంతింతని చెప్పలేము. పరమ పవిత్రమైనది, సర్వస్వరూపమది, అనంతమైన లోకములన్నీ ఒకటి. అక్కడ విలాసిని స్త్రీలు నృత్యం చేస్తూ ఉంటారు, అక్కడ మహానుభావులైన బ్రాహ్మణోత్తములు మంత్రాలు చదువుతారు, ఎందరో కవులు కావ్యాలు రాస్తారు, నిరంతరం శివకథ శివనామ స్మరణ అక్కడ సాగుతూ ఉంటుంది. అటువంటి దివ్య స్థలానికి వెళ్ళావో నీకు బ్రహ్మహత్యా పాపం పోతుంది. నీకు తెలియదు ఏముంది, అది నీ స్థలం కదా, నీకు నేను చెప్పాలా? అక్కడ చచ్చిన ఏగలు, దోమలు, నల్లులు, బల్లులు, పిల్లులు, తల్లులు అందరూ మోక్షమై పొందుతారు, ఆరోగ్యంలోనే తేడా లేకుండా. నువ్వు అక్కడికి వెళ్ళు. తత్ర గత్వా సురశ్రేష్ఠ పాప మోక్షమవాప్సి, అక్కడికి వెళ్ళడంతో పాపం నుంచి విముక్తి పొందుతాం. గరుడధ్వజుడుగా పలకగానే వృషధ్వజుడు ఆయనకి నమస్కరించి, అంటే కాశీ ఇంత గొప్పదని విష్ణు ద్వారా లోకానికి చెప్పించడానికి ఇంత రాడుమాడాడు ఆయన, లేక ఆయన తలుచుకుంటే ఈ బ్రహ్మహత్య పాపం లెక్క ఉప్పట్టి పోయిందని. ఆ తర్వాత వారణాసి క్షేత్రానికి వెళ్ళాడు. అనేక పవిత్ర తీర్థాలతోటి, అనేక భవనాలతోటి, అనేక లింగాలతోటి నిండి ఉన్న దివ్యక్షేత్రానికి వెళ్లి స్నానం చేసి దశాశ్వమేధ ఘట్టానికి వెళ్ళాడు. ఆ దశాశ్వమేధ ఘట్టాన్ని దర్శించాక లోలాపురు అనే పేరుతో అన్నపూర్ణాలయంలో సూర్యుడు ఉన్నాడు, ఆయన్ని కూడా దర్శించాడు. వెంటనే కపాలం కాస్త చేతి నుంచి కొంచెం కదిలింది, పడల, కానీ బ్రహ్మహత్యా పాపం చచ్చిపోయింది. కాశీకి కేశవుడు అధిష్టాన దేవత, కాశీలో మహానుభావుడు విష్ణుమూర్తినే కుటుంబానికి పెద్దగా పెట్టాడుగా, ఇప్పటికి కూడా అక్కడ విష్ణు ఉంటాడు కాశీలో. ఆ కేశవుడు లేక మాధవుడు, వేణుమాధవుడు అంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఋషికేశ బ్రహ్మహత్యా పాపం పోయింది, ఇంకా కపాలం పూర్తిగా ఊడి కింద పట్టల్లా కదులుతోంది, కాని ఇది పోదేమి అన్నాడు. దానికి ఒకటే, నేను నీకోసం తపస్సు చేసి స్నానం చేసి సంధ్యావందనాలు చేయడానికి వీలుగా చక్రంతో ఒక గొయ్యి తవ్వా, అందులో నా చెమట నీరు నింపా, దాని చక్కెర తీర్థం అంటారు. కాశీలో మణికర్ణికా ఘట్టం దగ్గర ఉన్నది చక్కెర తీర్థం. ఆ చక్కెర తీర్థం అంతా గంధర్వ క్షేత్రం అని పేరు. గంధర్వ క్షేత్రం అంటే పాప విమోచనం అని అర్థం. అందులో స్నానం చేయి, ఈ కపాలం ఎక్కడ పడాలో అక్కడికి వెళ్ళిపోతుంది అన్నాడు. వెంటనే ఆయన స్నానం చేయడంతో ఆ కపాలం ఊడిపోయి ఢామం మరి కింద పడి తొలుకుంటూ ఎక్కడ కాశీ బాధడి దాకా పోయింది. అందుకే కాశీని కపాల మోక్ష క్షేత్రం అని, ఆ కపాలం పడిన చోటునేమో బదరిలో బ్రహ్మ కపాలం అని పిలుస్తారు. నేల మీద ఊడి అక్కడికి వెలుగుపోయింది అనమాట. అలాగే ఉంటాయి కొన్ని వస్తువులు, ఎక్కడ పోతాయో ఎక్కడ తెలుతాయో తెలియదు, అలా పడ్డాయి. ఏ ఈ క్షణం నుంచి కపాలి అని పిలువబడ్డాడు శివుడు కూడా. తన కపాలం చేతిలో పెట్టుకుని ఆ చేతి నుంచి కపాలం తీసి అవతల పారేశాడు కాబట్టి ఆ మహానుభావుడు కపాలి అని పిలువబడ్డాడు. అదిలో కరుడు కపాలి అయ్యాడు. ఇది జరిగిన కొంతకాలం తర్వాత బ్రహ్మగారికి జ్ఞానోదయం అయ్యి, నేను శివుడితో యుద్ధం చేయటమేమిటి, కాల ప్రభావం కాకపోతే పోయే కాలం వచ్చిన వాడు మాత్రమే మహాత్ముడు సర్వగురుడైన ఆ శివుడితో యుద్ధం చేస్తాడు, ఎవరన్నా చూస్తూ గురువు గారితో తగద పెట్టుకుంటారా, అయ్యో ఎంత పొరపాటు చేశానని భక్తి శ్రద్ధలతో సర్వసద్గురు జగద్గురు శంకర భక్తవ శంకర నమస్కరించాడు. అక్కడితో గొడవ పోయింది. శివుడికి ముందు నమస్కారం చేస్తే సంతోషం, వెంటనే ఆశీర్వదించేశాడు. ఇది జరిగిన కొంతకాలం తర్వాత బ్రహ్మగారు ఒక గొప్ప సభ ఏర్పాటు చేశాడ, మంచి సభ, విద్వత్సభ. ఎక్కడెక్కడి పండితులు వచ్చారు అందులోకి, ఋగ్వేద పండితులు, యజుర్వేద పండితులు, సామవేద పండితులు, అధర్వణ వేద పండితులు, నిత్య ధూపదీప నైవేద్యాలు ఇచ్చేవారు, అన్ని రకాల ధూపదీప నైవేద్యాలు ఇచ్చే పండితులు వచ్చారు అక్కడ. ఈ మహానుభావులంతా వచ్చి కూర్చున్నారు ఆసనాల్లో. ఇంకా శివుడు బ్రహ్మ వేద సభని ప్రారంభిస్తారన్నమాట. బ్రహ్మగారు ఎలాగో తామర పూలు కూర్చున్నాడు, పక్కన ఎత్తైన గద్దె మీద కూర్చున్నాడు శివుడు. ఎంతలో అక్కడికి వచ్చాడు ఆ సేవుడికి ఆఖరణ ఎవరు? దక్ష ప్రజాపతి. దక్షుడు రావడంతో అందరూ లేచి నిలబడి నమస్కరించారు. ఒక్క బ్రహ్మాశివుడు లేవల. ఈ మూర్ఖుడికి ఆగ్రహం కలిగింది, బ్రహ్మంటే మా నాన్న నాన్నగారు అలగులెవరు, ఆయనకి నేను నమస్కరిస్తాను, దగ్గరికి తండ్రి నమస్కారం అన్నాడు. శివుడికే స్వరపల చూశాడు. వాడి దృష్టిలో ఏంటంటే శివుడు తన అల్లుడు, శివుడికి నెత్తి మీద అక్షంతరం వేయగలిగేంత శక్తి తన దగ్గర ఉంది ఉన్నాడు పిచ్చిపోయిగా. తన అహంకారం ఏమిటో కానీ మహానుభావుడికి నెత్తి మీద అక్షంతరం వేసే శక్తి ఎక్కడ వేసింది? వాడు బతుక్కి వెయ్యాలంటే ఆచితూచి వెయ్యాలి. అందుకని పెళ్లిలో ఏదో అక్షతలు వేసాడు, ఇంకా అక్కడ నుంచి నేను అక్షతలు శివుడికి కూడా వేయగలను అనుకున్నాడు. ఆ శివుడు లేవకపోయేసరికి వంటింది అనమాట. కాసేపు చూశాడు శివుడికి, ఇప్పటికైనా వచ్చి దండం పెడతాడేమో. శివుడు మహానుభావుడు, ఆయన నిజంగా నమస్కారం చేస్తే అహంకారంతో మనకంటే ఎక్కువ వాళ్ళ నెత్తి మీద అక్షతలు వేసినా వాళ్ళకి నమస్కరించకపోయినా పోయేకాలం వస్తుందని చేస్తాం. శివుడికి ఈయన దండం పెట్టాలి తప్ప శివుడు ఆయన దండం పెడితే ఏమవుతుంది? శివుడు శక్తి ఉంది, వీడు శక్తి అంతా దాంతో ఎగిరిపోతాడు. అందుకని శివుడు నమస్కరించాలి. కానీ వీడు మూర్ఖుడు కనుక వేదాన్ని ఎరిగి ఎరిగి నీచుడికి ఇచ్చినట్టుగా కుక్కలకి పరమ పవిత్రమైన నైవేద్యం పెట్టినట్లుగా నా కూతుర్ని ఈ శివుడికి ఇచ్చి పెళ్లి చేశాను. వీడు కపాలి చేతిలో పుర్రి పుచ్చుకు తిరిగాడు మొన్నటి దాకా. ఆ కపాలం ఏదో విష్ణుదయ వల్ల నేల మీద పడింది. అయినా నేను నా కూతుర్నిచ్చి పెళ్లి చేశానంటే కారణం ఈ బ్రహ్మ. కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసినప్పటి నుంచి వీడు నాకు అల్లుడయ్యాడు. అల్లుడంటే కొడుకుతో సమానం. అల్లుడు మామగారికి నమస్కరించాలి. మామగారు వస్తే లేచి నిలబడడా, అహంకరించడా? ఈ భూతపతిని, ప్రేతపతిని, పిశాచిపతిని, అశుచిని నా అల్లుడిని చెప్పుకోవడే సిగ్గుగా ఉంది నాకు. అసలు ఎరిగి ఎరిగి వీడికి ఎలా కూతుర్నిచ్చానో అనిపిస్తోంది. పెళ్లి అవ్వకుండా ఉంటే ఈ వాడికి పెళ్లి క్యాన్సిల్ చేసి ఇచ్చేవాడి, పెళ్లి అయిపోయింది కాబట్టి ఏం చేయలేకపోతున్నాను అని చెడమడ తెగదెట్టేశాడు. శివుడు అశుచి అట, శ్మశానవాసి అన్నాడు, దిగంబరుడు అన్నాడు, చదువు లేదన్నాడు, శ్మశానంలో తిరుగుతాడు. నా కూతురు ఒక ఇల్లు కూడా కట్టలేకపోయిన దౌర్భాగ్యుడని ఇల్లు ఎన్ని తిట్టాలో అని తిట్టాడు. కసి వస్తే దిక్కుమాల మామగారు అలాగే తిడతారు అల్లుడు. అలా తిట్టి పారేశాడు. శివుడు అన్ని ఇల్లు చిరునవ్వులు అవుతూ కూర్చున్నాడు. కానీ శివుడంటే ఊరుకుంటాడు కదా, మరి శివుడి పక్కన ఉన్న నందీశ్వరుడు ఆయన ఊరుకుంటాడా? ఒక్క రెబ్బకు వెళ్ళి డొక్కలో కొమ్ములతో కూడా చంపేస్తానని లేచాడు శివుడు. అలాగని ఆగిపోయి, మూర్ఖుడా, శివనింద చేసిన నీ నాలుక చీలిక ఈ నేల మీద పడలేదురా. నీవెంత పుణ్యం చేసుకుంటే శివుడు అల్లుడు అవుతాడు. పిచ్చిపేరుగా మహాత్ములు అల్లుడవడం అంటే అనేది జన్మల సంస్కారం అది. ఆ మాత్రం గ్రహించలేక అజ్ఞానంతో నువ్వేదో కథ గొప్పవాడు అనుకుని తిరుగుతున్నావు. శివనింద చేసిన నువ్వు నీ వాళ్ళు త్వరలో నాశనం అయిపోండి, నీకు గొర్రెత వచ్చుగా కాన్నాడు. ఆయనకి మండిపోయింది. మీరందరూ నాస్తికులు, పాషాండులు అయిపోండి, వాళ్ళంతా బూడిది పూసుకోండి అని ఆయన తిట్టాడు. శివభక్తులందరూ నాస్తికులు అవుదురుగాక, బూడిది పూసుకుందురుగాక, వేళకి తిండిలాగేడుతురుగాక ఇలా తిట్టేశాడు. దాంతో ఆయన లేచి, నిన్ను నీతో కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా కలియుగంలో దరిద్రం వచ్చుగాక అని ఆయన తిట్టాడు. ఇలా ఒకడినొకడు భృగువు లేచి తిట్టాడు. ఒకడినొకడు చేపలు పెట్టుకున్నారు, వాడెవడో గడ్డం ఊపి హీహీ అన్నాడు. శివుణ్ణి ఎక్కిరించాడు. ఇలా అందరూ తిట్టుకుంటున్నారు కాని శివుడికి ఇప్పుడు వరకుండా తన వాళ్ళని తీసుకుని అదృశ్యం అయిపోయాడు. సభలో నాకు నమస్కరించక నన్ను నా వాళ్ళని నంది ద్వారా తిట్టించి శాపం పెట్టిస్తాడు ఈ శివుడు. ఈ శివుడి అంతం చూస్తానంటూ ఆగ్రహోదకుడే ఇంటికి వచ్చి అశివం యాగం కరిష్యామి, శివుడు లేని యజ్ఞం చేస్తానని సంకల్పం చేశాడు. శివుడు లేకుండా యజ్ఞం చేస్తాడు అలాగే చేశాడు. ఒక యజ్ఞం విజయం పొందింది. ఈ మూర్ఖులకి మొదట్లో విజయమే వస్తుంది. అది చూసాడు పొంగిపోతారు మాట. శివుడు అంతటి వాడిని ధిక్కరించి యజ్ఞం చేసి విజయం పొందారు. ఈసారి ఎక్కువ యజ్ఞం చేస్తానని మళ్ళీ మొదలెట్టాడు. పాపం పట్టాలిగా దేనికైనా. ఈసారి యజ్ఞం చాలా కాలం జరిగింది. ఈ యజ్ఞంలో ఎక్కడెక్కడి వాళ్ళని పిలిచాడు. ఆకాశంలో అందరూ పెడుతున్నారట. ఇలా పెడుతూ ఉంటే ఆకాశంలో పెడుతున్న వాళ్ళని చూసి సతీదేవి, ఎవరు మీరు ఎక్కడ పెడతారంటే, అదేవిధమ్మా అలా అంటావు, మీ నాన్నగారు ఎంత బాగా యజ్ఞం చేశారో, అయ్యి బాబో అద్భుతం,
గోదావరి తీరమంతా ఎత్తు విడిపోయింది. ఇప్పుడు దక్షిణం అంటారే అదే, అక్కడ వృద్ధగుతుంది ఉన్నది, తుల్య భాగ నది అంటారు దాన్ని, గౌతమి పాయ. మొత్తం గోదావరి తీరంత ఈ కొవ్వూరు దగ్గర నుంచి దక్షారామం వరకు ఇదంతా జనమే నిండిపోయారు. అక్కడ అంత జనాన్ని పెట్టుకుని మీ నాన్న యజ్ఞం చేస్తూ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నాడు, చీరలు ఇస్తున్నాడు, ఎంత త్రాగలు ఇచ్చాడు, ఒక ఆవిడకి వడ్డాణం ఇచ్చాడు, ఒక ఆవిడకి గాజులు ఇచ్చాడు, ఇలా అందరికీ ఇస్తున్నాడు. నువ్వు వెళ్ళలేదు ఏమిటంటే మా నాన్న యజ్ఞం చేస్తున్నాడా, ఎంతకాలం నుంచి 6 నెలలు, ఇంకా 6 నెలలు జరుగుతుంది. వెంటనే వీడు భర్త దగ్గరికి వచ్చేసింది, ఏమండి మీకు నా మీద అస్సలు ప్రేమ లేదండి, అదేమిటి ఇప్పుడు కొత్తగా మాట్లాడు, ఇన్నాళ్ళు ఏంటి పెళ్ళయ్యి ఇప్పుడు కొత్తగా రిటైర్ అయ్యే స్థితిలో ప్రేమ లేదంటావంటే ఇప్పుడు కూడా ఇదోటి పెళ్ళయ్యి 50 ఏళ్ళు బాధ్యత అయ్యాక మీకు నా మీద ప్రేమ లేదండి, మా ఆయనకి నా మీద ఇష్టం లేదండి, మా ఆయన పెళ్లి చూపులో నాకు నచ్చలేదండి, ఇప్పుడు నచ్చలేదు కొత్తగా, ఇప్పుడు నచ్చిందండి, నచ్చే స్థితిలో ఉంటే ఇద్దరు అయినది వేరు సరే కాల ప్రభావం అనుకోండి. ఆయన ఆశ్చర్యపోయి ఇదేమిటి, నేనేమిటి, నేను అవమానించడం మరి కాకపోతే ఏమిటంటే మా నాన్నగారు యజ్ఞం చేస్తూ మీకు ఇన్విటేషన్ పంపిస్తే నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు, నన్ను ఎందుకు పంపించలేదండి. ఓహో సరిదానగా మీ నాన్న యజ్ఞం చేస్తున్నమాట నిజం, ఇదివరకు కూడా ఒక యజ్ఞం చేశాడు, ఇప్పుడేమో 2వ యజ్ఞం, నన్ను పిలవలేదు, నేనేం చేయను, నా మీద కసిందో నాకు ఇన్విటేషన్ పంపలా. యజ్ఞంలో బ్రహ్మ విష్ణువులే ఉన్నారు, అశివం యాగం అని సంకల్పం, శివుడు లేని యజ్ఞం అంటున్నాడు. సాధారణంగా యజ్ఞంలో రుద్రాయ స్వాహ రుద్రాయ యుగన్న మమ అనాలి, వాడు అన్నల్లా నేనేం చేయనన్నాడు. మా నాన్నగారు కోపంలో ఏదో అలా అని ఉండొచ్చు, వెళితే ఆ మాత్రం ఇవ్వకుండా ఉంటాడు, వెళితే పాలు ఒప్పుకోతాడా, వాటర్ బాటిల్ ఒప్పుకోతాడా, ఇచ్చితన అల్లుడి మీద కోపం వచ్చిన మామగారు మాత్రం అల్లుడిని క్షమించరు, దేనైనా గొడవ వస్తే పర్వాల. అదేమిటో తెలియదు, మామగారికి అల్లుడికి తగాద రాకూడదని వచ్చిందా, ఇక చచ్చిన కోపం. మీ నాన్న చచ్చినా నా మీద పడవ విడిచిపెట్టడం అయితే నేను పెడతానండి, మీరు ఇంట్లో కూర్చోండి, మీరు ఎప్పుడున్న మాట ఉన్నా దిక్మాల ముగ్గుడు మిమ్మల్ని కట్టుకున్నప్పటి నుంచి కొంపలేదు, గోడు లేదు, సరైన వాహనం లేదు, నేను వెళ్ళిపోతానని చెప్పండి. లోకశ్రేయస్ కోసం అమ్మవారు అడిగింది, నా మాట వినిసొని అంటే వెళ్ళా, నడిచి వెళ్ళిపోతుంటే నన్ను తీసి ఉండొచ్చు, మీ మీద ఎక్కమ్మా, ఆయన మాట అలాగే ఉంటుంది, నేను తీసుకెళ్తాను. వాడు ఎప్పుడైనా పార్టీ అంతా అమ్మవారిదే, అయ్యవారికి ఉంది, అయ్యవారుల లోపల కూర్చుని ఉంటాడు, అమ్మవారి మీద గౌరవం మనకు కూడా, అమ్మవారికి ఒక కూర్చొస్తున్నాం కానీ అయ్యవారికి ఉంది, ఎంత విభూతి బాగేస్తాం తప్ప అమ్మ అమ్మే కనుక. అందుకని నందీశ్వరుడు ఎక్కి ఎక్కమ్మ అని ఎక్కించి తీసుకెళ్లాడు ప్రమదగణాలతో. తీరా వెళ్ళాక ఎవరూ ఆదరించాల, దాక్షాయిని విజయ జయంతి అపరాజిత వీళ్ళందరూ కూడా చెల్లెళ్ళు అక్కలు గౌరవించారు కానీ, అక్కలు గౌరవించారు కానీ ఇంకెవరు రాల. దాంతో ఆవిడికి బాధ కలిగింది, అర్థమయ్యింది, తండ్రి రా చూసి ఇచ్చి అటమైన వచ్చేస్తారు, పిలవకుండా కూడా వచ్చేస్తున్నారు, తిండి కోసం తప్పెత్తుబడి ముష్టి ముగ్గుడిని కట్టుకోవడం, తిండి కోసం నాన్న నాన్న రావడం అన్నట్టు పాపం. దాంతో అమ్మవారికి ఆగ్రహం కలిగింది, శివుడనే మహానుభావుణ్ణి ఆ 2 అక్షరాలని నాలిక మీద పెడితేనే మోక్షం వస్తుంది, శివ అంటే మంగళం, శివ అంటే శుభం, శివుడు సకల పాపాలని అపహరిస్తాడు, అటువంటి మహానుభావుణ్ణి తిట్టిన ఏకైక దుర్మార్గుణ్ణి నిన్ను చూచాను, నీకు నేను కూతురుగా ఉండలేను, రేపు ఎప్పుడైనా ఓ దాక్షాయణి అని మా ఆయన పిలిస్తే నాకు అసహ్యం, దాక్షాయణి అంటే దక్షుడు కూతురు అని అర్థం, నేను ఆ మాట వినలేదు అని ఆ క్షణమే ఎడంకాలి బొట్టల వేళ నేల మీద రాసుకుని శరీరాన్ని నల్లగా బొగ్గు చేసేస్తుంది. సతీదేవి ప్రాణం విడిచిపెట్టడంతో పరమేశ్వరుడు ఆగ్రహించాడు, మగ్గుమన్నాడు, ఆయన తన జటాకోటాన్ని నేల మీద వేసుకొచ్చాడు, అందులో నుంచి వీరభద్రుడు పుట్టాడు. వీరభద్రుడించే మారట రుద్రుడగు పెద్ద పారలతో ఆకాశాన్ని అంటుకున్న శరీరంతో నల్లని శరీరంతో ఎర్రగా ఉన్న నేత్రాలతో భయంకరమైన ఈ చేతులతో అనేక సోమ హస్త గద పాశాదులతో ప్రత్యక్షమై తండ్రి ఏం చేయనంటే వెళ్ళు, మొత్తం దక్షయాగం నాశనం చేసి అన్నాడు. సరే వెళ్ళాడు ఈయన, దక్షుడి వాటిక మీద పడిపోయాడు, మొత్తం విధ్వంసం సృష్టించేశారు, యాగకుండాలు పెకలించేశారు, అందులో వేస్తున్న నెయ్యిలో మరమొక్కల దగ్గర చేసేశారు, కట్టెలు విరగొట్టేశారు, అగ్నిహోత్రం ఆర్పేశారు, సూర్య భగవానుడు పళ్ళు ఒడగొట్టాడు. ఒకడున్నాడు భగుడు అని, వాడు కళ్ళు ఎగిలించాట, వాడి కళ్ళు పీకేశాడు. ఇంకోటెవరో గడ్డం చూపించాట భృగు మహర్షి, అందుకని ఆయన గడ్డం మొత్తం కుదుడుతో పీకేశాడు. నాకు మళ్ళీ జీవితంలో గడ్డం తీసుకోకండి, అలా పీకి పారేశాడు మొత్తం. ఇలా అందరినీ తలపదెప్ప కొట్టారు. ఇంద్రుడికి వెన్నుకోసం ఒడగొట్టేశాడు, చంద్రుడి బండి కన్నుల పక్కన ఒడగొట్టాడు. ఇలా ఘోర యుద్ధం చేసిన తర్వాత చివరికి దక్షుడి దగ్గరికి వెళ్ళి వాడు తప్పకపోతే వాడు తలకే తెగట్లా, ఎన్ని దెబ్బలు కొట్టే తెగట్లా. వీడు ఎలా చావడు, యజ్ఞ పశువుని చంపినట్టు చంపే అంత ఆకాశం అండి. యజ్ఞ పశువుని ఎలా చంపుతారంటే ముక్కులు కాళ్ళు నోళ్ళు అన్ని మూసేసి నొక్కేస్తారు. అలా నొక్కేస్తే చచ్చిపోతుంది గిరగిల్లా. పందులు పట్టేవాళ్ళు కూడా చూసారా, పందికి మూతి కట్టేసి కాళ్ళు కట్టేసి పెట్టేశారు. మూలి మూలికి మూలికి మూలి తచ్చిన తర్వాత అప్పుడు నన్ను తీసుకెళ్ళి కాల్చి తింటారు తిప్పుకోవాలండి. అలాగా వీడు యజ్ఞ పశువులు తప్పినట్టు తప్పరు కానీ ఆ మూతి నొప్పు రోజు సమస్త నవరంధ్రాలు మూసి పారేశాడు. మూసి చివరికి వాడు చంపి వట్రలతో తలకాయ నరికి ఆ తలకాయ యజ్ఞగుండంలో వేసి తగలబెట్టేశాడు. ఈ విధంగా యజ్ఞం అంతా సర్వనాశనం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ శ్రీమన్నారాయణుడు యజ్ఞం అంతా ధ్వంసం అయిపోయింది అని దేవతల తరపున వెళ్ళి శంకరుణ్ణి వేడుకుంటే జాలిపడి దక్షుడి తలకాయ ఎక్కడుంది అని అడిగాడు వీరభద్రుడు. ఇంకెక్కడ తలకాయ ఏంటి, కాల్చి గూడిచ్చేసాం అన్నట్ట. అయితే గొర్రెతల పట్టుకొచ్చి వీడికి ఎత్తికించన్నాడు. దాంతో అప్పటి నుంచి గొర్రెతల వాడు అయ్యాడు దక్షుడు. ఆ తర్వాత గడ్డం లేని భృగువుకి మేక గడ్డం పట్టుకుని అన్నాడు. మేక పొట్టుకు కూడా గడ్డం ఉంటుంది, ఆ గడ్డం పట్టుకుని తగిలించారు దిక్కువల్ల మేక గడ్డం. పళ్ళు ఓడిపోయాయండి సూర్యుడి కన్నారు. యజమాని గారు పళ్ళు పట్టుకొచ్చి ఇవ్వండి, సంవత్సరానికి ఒక్కరోజు ఆ పళ్ళు ఉంటాయి, మిగతా రోజుల్లో మెత్తని పదార్థం తింటూ చప్పరించుకుంటూ బతుకన్నాడు. అందుకే రథసప్తమి నాడు ఆయన పళ్ళు ఊడిపోయిన రోజున మెత్తని ఆవు పాలతో తయారు చేసిన పాయసం వండి ఆయనకి పెడతాం. అది బాగా తనంత తాను చివిడిపోవాలి. ఇప్పటికి మళ్ళీ మనలాగా పొయ్యి మీద తెప్పకూడదు. మన వాళ్ళు ఏంటి, ఇంది పాలే పోసి ఆ బియ్యం సరిగ్గా ఉడకకుండా పెడతారు. అలా ఉడకకుండా పెడితే అది నైవేద్యం సేకరించలేడు ఆయన. అందుకే ఎక్కువ పాలు పోయాలి, కొంచెం అది గట్టిపడేలా చూడాలి, మెత్తబడిపోవాలి బాగా. ఆ మెతుకు ముట్టుకుంటే అలా కసిక్కున పిండి అయిపోవాలి. అలా ఉడికినటువంటి పాయసం రథసప్తమి నాడు నివేదనగా సూర్య భగవానుడు ఇచ్చేసి ఇలా అందరికీ తలప వస్తువు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత శంకరుడు ఆకాశ మార్గంలోకి తన శరీరంతో పాటు ఒక దివ్య రూపం ధరించాడు. అదిగో ఆ రూపమే ఇవాళ 12 రాసులుగా మారింది. అవేమిటో చెబుతున్నాను. ఎత్ర అశ్వనీచ భరణి కృత్తికాయ తథాంశక మేషోరాజి కుజక్షేత్రం ప్రచిరకాలరూపిణః. అశ్వని ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అశ్వని 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికలో మొదటి పాదం. ఇది మేషరాశిగా ఆకాశంలో ఉన్నది. ఇది ఆ మహాకాళేశ్వరుడు ఈశ్వరుడు యొక్క శిరస్సది. దీన్ని కుజక్షేత్రము అంటారు అన్నమాట. ఈ మేషరాశిని కుజక్షేత్రం, కుదుడికి క్షేత్రం. ఇంకా కృత్తికలో 3 పాదాలు, రోహిణిలో మొత్తం పాదాలు, మృగశరలో 2 పాదాలు. ఇది శుక్రక్షేత్రం, శుక్రుడికి స్వక్షేత్రం అన్నమాట. ఇది వృషభ రాశి. ఇంకా బుధుడికి క్షేత్రం ఏమిటి, మిథున రాశి. ఆ మిథున రాశి 3 రాశి. మృగశర నక్షత్రంలో ఉన్న 3-4 పాదాలు, ఆత్ర 4 పాదాలు, పునర్వసులో మొదటి 3 పాదాలు. ఇదే ఆ మహాదేవుడు భుజాలు అన్నమాట. ఇది బుధక్షేత్రం, ఇది మిథున రాశి. ఇంకా కర్కాటక రాశి, ఇది చంద్రుడికి స్వక్షేత్రం. ఇందులో పునర్వసులోని 4వ పాదం, పుష్యుడి నక్షత్రము ఆశ్లేషలో ఉన్న 4-4-8 పాదాలు, ఇవన్నీ కర్కాటక రాశిలో ఉంటాయి. ఇవి ఆ పరమేశ్వరుడికి 2 పారిశ్రములు. రవిక్షేత్రం అంటారు తర్వాతది. ఇది సింహరాశి. సింహరాశి సూర్యుడికి స్వక్షేత్రం అన్నమాట. ఇందులో మఖానక్షత్రం 4 పాదాలు, కుబ్బా నక్షత్రం అదే పూర్వ పలుగుని 4 పాదాలు, ఉత్తర పలుగునిలో మొదటి పాదం. ఇవి ఆ మహాకాళుడికి శివుడికి హృదయం. ఇంకా బుధుడికి 2వ గ్రహం ఉన్నది. బుధుడికి స్వక్షేత్రం ఇందాక మిథున రాశి అని చెప్పాం. ఇది కాకుండా మరో క్షేత్రం కూడా ఉంది, ఇది కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉత్తర పల్గునిలో ఉన్న 3 పాదాలు, హస్త నక్షత్రంలో 4 పాదాలు, చిత్త నక్షత్రంలో మొదటి 2 పాదాలు. ఇవి మొత్తం కన్యారాశిని పిలువబడతాయి. ఇది కూడా బుధువుకి రెండవ గ్రహం అన్నమాట. ఇది పరమేశ్వరుడికి జఠర భాగం
పొట్ట.
ఇంకా తులారాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు, స్వాతి విశాఖ నక్షత్రంలో స్వాతి నాలుగు పాదాలు, విశాఖలో మొదటి మూడు పాదాలు. ఇది శుక్రుడికి రెండవ క్షేత్రం. శుక్రుడికి నాకు స్వక్షేత్రం చెప్పాను కదా వృషభ రాశిని, అది కాకుండా ఇది కూడా క్షేత్రమే. ఇది ఆ పరమేశ్వరుడికి నాభిస్థానం. ఇంకా కుజగ్రహానికి రెండవ గ్రహం అది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి కూడా కుజుడికి క్షేత్రమే. ఇందులో విశాఖ నక్షత్రం చతుర్థ పాదం నాలుగో పాదం ఉంటుంది, అనురాధ పూర్తిగా నాలుగు పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉంటాయి. ఇవి ఆ పరమేశ్వరుడు యొక్క గుహ్య అంగము అన్నారు. ఇంకా బృహస్పతి క్షేత్రం ఏమిటి, ధనురాశి. అందుకే ధనురాశిలో మూల నక్షత్రం మాంచి తెలివితేటలు కూడా వాళ్ళు ఎక్కువగా ఉంటాయి. మూల నక్షత్రం పూర్వాషాఢ ఈ మొత్తం నాలుగు నాలుగు పాదాలు, ఉత్తరాషాఢలో మొదటి పాదం. ఇదంతా ధనురాశి, ఇది బృహస్పతి క్షేత్రం. ఇవి శివుడికి తొడలు, అంటే ధనురాశి శివుడు తొడలు అన్నమాట. ఇంకా మకర రాశి, ఇది తిరిగి స్వక్షేత్రం. ఇది శని మహాదశలో పుట్టిస్తుంది. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు చరణాలు, శ్రవణంలో ఉన్న పూర్తి నాలుగు పాదాలు, ధనిష్టలో మొదటి రెండు పాదాలు. ఇవి పరమేశ్వరుడికి మోకాళ్ళు. ఇక సూర్యుడికి రెండవ గ్రహం కుంభరాశి. ఇందులో ధనిష్ట మూడు నాలుగు పాదాలు, శతభిషంలో నాలుగు పాదాలు, పూర్వాభాసంలో ఉన్న మూడు పాదాలు ఉంటాయి. ఇవి శివుడికి పిక్కలు. ఇంకా బృహస్పతికి రెండవ గ్రహం ఉన్నది, అది మీనరాశి. అందులో పూర్వభాద్ర చివరి పాదం, ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు నాలుగు నాలుగు పాదాలు. ఇది మొత్తం ఉంటుంది రేవతి నక్షత్రంతో కూడిన మీనరాశిలో. ఇది శివుడికి కాళ్ళు. ఈ విధంగా పన్నెండు రాశులు, పన్నెండు రాశుల్లో పన్నెండు తొమ్మిదిలు నూట ఎనిమిది పాదాలు, ఇరవై ఏడు నక్షత్రాలు, శివుడి శరీరముల అవయవాలు, ఒక్కొక్క గ్రహములకు ఒక్కొక్కటి స్వక్షేత్రము, ద్వితీయ క్షేత్రము కూడా అయ్యాయి. వీటితో శివుడు ఆకాశ మార్గంలో ఒక దివ్య కాలస్వరూపంతో నిలిచాడు. ఇవన్నీ కాలస్వరూపం, అందుకే శివుడికి కాలుడు, కాలకాలుడు, మహాకాలుడు. మహాకాలానికి ఈశ్వరుడు, మహాకాళేశ్వరుడు అంటే అదనమాట. ఇన్ని పేర్లు వచ్చాయి అనగాని రాసులు పన్నెండు అన్నారే, ఇప్పుడు ఈ మేషం వరకు అవన్నీ చెప్పారు సంతోషం. ఈ రాసుల స్వరూపం ఏమిటి, ఆ రాసుల వల్ల భూలోకంలో ఏ వస్తువులు పెరుగుతాయి చెప్పండి అన్నాడు. అయితే చెబుతున్నారు అంటే ఒక్కొక్క రాశి వల్ల కొన్ని వస్తువులు వస్తాయి. మేషరాశి ఉంటేనే కొన్ని వస్తువులు వస్తాయి, ఇంకో రాశి ఉంటేనే ఆ వస్తువులు అయితే అభివృద్ధి చెందవు అన్నమాట. అందుకే నీకు ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్క సంవత్సరంలో కొన్ని వస్తువులు పండవు, కొన్ని వస్తువులే పండుతాయి. స్వరూపం తమ భక్ష్యామి రాశీనాం శృణు నారద యాదృశాయత్ర సంచారాయస్మిన్ స్థానే వసంతి చ మేషక సమానమూర్తిశ్చ అజాది కథనాదిషు సంచార స్థానమేవాస్య ధాన్యరత్నాకరాదిషు. అయితే చెబుతున్నారు మేషరాశి అనే రాశి మొదటిది. మేషం అంటే గొర్రె, మేక తత్వ మేషం అంటే గొర్రె, అజ అంటే మేక. ఇది గొర్రె ఆకారంలో ఉంటుంది పైన గొర్రె పొట్టేలాగా. ఇది ఈ రాశి వల్ల, ఈ రాశి సక్రమంగా కనుక సంవత్సరం అంతా ఉంటే ధాన్యాలు, రత్నాలు, మేకలు, గొర్రెలు, ధనరాశులు, ఇంకా పచ్చిక వయళ్ళు, లాంగ్స్ పెరుగుతాయి. పైరు పక్షలతో కనుక వెళ్ళే జలాశయాలు, తటాకాలు ఉంటాయి. అంటే ఈ రాశి ప్రభావం వల్ల ఈ వస్తువులు వస్తాయి. ఇక రెండవది వృషభ రాశి. అచ్చం యుద్ధాకారంలో ఉండి ఇది ఆకాశంలో దర్శనమిస్తుంది. వృషభ రాశి ప్రభావం వల్లే గోశాలలు, వ్యవసాయ భూములు సమృద్ధిగా ఉంటున్నాయి. ఆ వృషభ రాశి ప్రభావం డౌన్ అయితే ఈ గోశాలలు అభివృద్ధి చెందడం, వ్యవసాయ భూములు సక్రమంగా పట్టక రేట్లు రాక బాధపడతారు. ఇంకా మూడవది మిథున రాశి. దంపతుల వలె ఉంటుందా రాశి, అందుకే మిథునం అంటే జంట. అలా ఉండే దీని వల్ల స్థానాలు పెరుగుతాయి, వస్తువులుంటాయి, శయ్యాసనాలు పడుకునే పరుపులు, మంత్రాలు, వీణ, వేణువు ఇలాంటి వాద్యాలు, గీతములు పాడే వస్తువులు, హార్మోనియం లాంటివి అన్నమాట.
ఇంకా నక్షరశాలలు శిల్ప సంపద ఇవి పెరుగుతాయి. ఈ రాశి ప్రభావం వల్లే ఆటల మీద అధినివేశం ఉంటుంది. సచిన్ టెండూల్కర్కి బహుశా ఈ రాశి ప్రభావం ఎక్కువగా ఉంటే మాట్లాడే సెంచరీ 48వ సెంచరీ కూడా తీసేడు వాడు. కేణి విహార సుందర భూములు కూడా దీనివల్ల అభివృద్ధికి వస్తాయి. ఈ మిథునం అనే రాశి రెండు రకాలుగా ఉంటుంది. ద్విధాత్మకం అంటే ఒకటి మగ, ఒకటి ఆడ. ఆ జంట కాబట్టి మిథునం అన్నారు. ఇంకా కర్ణాటక రాశి పీతలో ఉంటుంది. దీని సంచార నివాస స్థానాలు ఏమిటి, ఎక్కడ ఉంటుంది, దీనివల్ల ఏమి అభివృద్ధి చెందుతాయంటే నీరు, మాగాణి భూములు, ఈ వ్యవసాయ భూముల్లో పొలాల్లో పంటలు పండేవన్నీ దీనివల్లే, బావులు, నదీ తటాకాలు, ఏకాంత భూములు ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. ఇంకా సింహరాశి సింహాకారంలో ఉంటుంది. దీనికి స్థానం ఏమిటి, కొండలు, కొండల మీద ఉండే అరణ్యాలు, పర్వత అరణ్యాలు అనమాట. అహోబలం, ఏడు కొండల మీద ఉండే అడవులు ఇవన్నీ దానివల్లే డెవలప్మెంట్. లోయలు, గుహలు, ఇంకా వేటకాలకు వేట బాగా సాగడం, పల్లె పట్టులు, చేపల వేట, వీటన్నిటికీ ప్రభావం చూపించేది ఏమిటంటే సింహరాశి. ఇది సక్రమంగా ఉందా, అద్భుతంగా ఉంటాయి అవన్నీ. ఇక కన్యారాశి చేతిలో ధాన్యపు కొంకులు, ఓ చేతిలో కరదీపిక. కరదీపిక అంటే కాగడ పట్టుకుని నావ మీద కూర్చున్న కన్యక ఆకారంలో ఉంటుంది. అందుకే నావ మీద కూర్చున్న కన్యక ఒక చేతిలో వరి కొంకులు, మరో చేతిలో కాగడ పట్టుకున్న బొమ్మ వేస్తారు. కారణం అది ఈ తల్లి అనుగ్రహం వల్ల ఈ రాశి వల్ల రెల్లు పొదలు పెరుగుతాయి. రెల్లు పొదలు అంటే గడ్డిలో శరత్తనమాట. పైన చూసారా కొన్ని గడ్డిని పైన తెల్లగా దూదిలో వస్తుంది, అది రెల్లు పొదలు అంటే. గుహుడు అనగా కుమారస్వామి ఆ రెల్లుగడ్డులోంచి పుట్టాడు, అందుకే శరవణభవుడు అన్నారాయణ. ఇంకా చేతిలో తాసు పట్టుకుని పురుషాకృతిలో ఉంటుంది తులారాశి. తాసు పట్టుకుంటారనమాట, అది చక్కెర, అటువంటి ఇటువంటి పళ్ళు చేతిలో పట్టుకుని వ్యాపార సంస్థలు, వ్యాపారపు వీధులు, నగర కేంద్ర స్థానాలు ఇవన్నిట్లోనే ఇక్కడ తిరుగుతాడు. అందుకే నగరాల్లో నడిబొడ్డుల్లో స్థలాలకు రేట్లు ఎప్పుడైతే వీడే పెంచుతాడు. ఈ వ్యాపార స్థలాలన్నీ వాడి డెవలప్మెంట్. ఇంకా తర్వాత వృశ్చిక రాశి తేలాకృతిలో ఉంటుంది. వృశ్చిక రాశి ప్రభావం వల్లే పొట్టలు పెరుగుతాయి, మెత్తలు పెరుగుతాయి, గుంటలు పెరుగుతాయి. విషానికి అంటే ఈ పురుగులు అందరికీ వాటికి కూడా కెమికల్స్ కి రేట్లు పెరిగేది వీడే, వీడి వల్లే. ఆవు పేడ, రాళ్ళు, రప్పలు, కీటకాలు వీటన్నింటినీ పెంచేది వృశ్చిక రాశి. ఇంకా గుర్రపు పిరుదులు కలిగి చేతిలో ధనుస్సు ధరించిన పురుషాకృతిలో ఉండేది ధనువు రాశి. మహావీరులు, అస్త్ర పోదీనులు, వీరులు, ఇంకా గజాలు, రథాలు, గుర్రాలు ఇక్కడ ఉంటుంది ఈ రాశి. ఈ రాశి వల్ల ఇది అభివృద్ధి చెందుతాయి. ఇంకా మకర రాశి లేడి ముఖం, ఎద్దు భుజం కందులు కలిగినటువంటి రోమాలు కలిగిన మొసలి ఆకారంలో ఉంటుంది. మొసలికి కళ్ళేమో ఈ లోటు పోయిన కళ్ళు ఉంటాయి, మంచి వెంట్రుకలు ఉంటాయి. లేడి ముఖం ఉంటుంది ఆ మకర రాశికి. భుజాలు మాత్రం ఎద్దు భుజాల్లో ఉంటాయి. దీనివల్లే నదులు, సముద్రాలు, ఇష్టం వచ్చినట్టు కొంగరాలు, పెరగడాలు చేస్తాయి. ఇక కుంభరాశి నీరు లేని కొండ ముఖం మీద పెట్టుకుని నీటిలో తడిసిన పురుషాకారంలో ఉంటుంది కుంభరాశి. జోదగృహాలు, తాగుబోతుల యొక్క ఈ బ్రాందీ షాపులు వీటన్నిటికీ డెవలప్ చేసేవాడు కుంభరాశి. కుంభరాశి బాగుంది కాబోలు, అందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే. ఈ ఇవన్నీ సంచార భూములు. ఇంకా మీనరాశి రెండు చేపలాకారంలో ఉంటాయి. పవిత్ర తీర్థాలు, సముద్రాలు, క్షేత్రాలు వీటన్నిటినీ అభివృద్ధి చేసేది మీనరాశి. సాధారణంగా బ్రాహ్మణ దేవగృహాలు, పుణ్యశాలలని ఈ మీనరాశి అభివృద్ధి చేస్తూ ఉంటుంది. ఈ 12 రాశుల గురించి చెప్పిన వివరాలు అజ్ఞానులకి, మూర్ఖులకి, నమ్మకం లేని వారికి చెప్పదు, భక్తులకి మాత్రమే చెప్పాలి. ఇది చాలా గోప్యమైనది, పురాతనమైనది. ఇది దక్ష యజ్ఞానంతరం ఈ రాశులు ఏర్పడ్డాయి, అంత పూర్వం లేవు. శివుడే ఈ రాశుల రూపంతో తన శరీరాన్ని నిలబెట్టాడు. అందుకే వెరసి శివుడిని ఏమంటారు, మహాకాళ ఈశ్వరుడు, మహాకాళేశ్వరుడు, కాలములకు అధిష్టాన దేవత. యముడికి కూడా అధిష్టాన దేవత అనగానే సరే సంతోషం. ఇంకా తర్వాత ఏం జరిగిందో చెప్పు చెబుతుందన్న ఆయన. బ్రహ్మ మానస పుత్రుడిలో ఒక ఆయన పేరు ధర్ముడు. ఈ ధర్ముడు దక్షుడి కుమార్తెల్లో 10 మందిని పెళ్లి చేస్తున్నాడని చెప్పాను. అందులో ఒక ఆవిడకి 4 కొడుకులు పుట్టారు. హరి, కృష్ణుడు, నరుడు, నారాయణుడు. వీరిలో హరి కృష్ణుడు ఈ ఇద్దరు యోగాభ్యాసంతో ప్రపంచానికి కనపడకుండా అదృశ్యంగా ఉన్నారు ఆకాశంలో. ఇక నర నారాయణ జగతోపస్సౌమ్యౌ పురాణౌ ఋషి సప్తమౌ ప్రాలేయాద్రిం సమాగమ్య తీర్థే మహాత్ములు నరనారాయణుడు ధర్మదేవత పుత్రుడు లోక కళ్యాణం కోసం లోకానికి శుభం చేకూర్చడం కోసం వీళ్ళిద్దరూ హిమాలయ పర్వతానికి వెళ్ళారు బదరికాశ్రమానికి. శ్రీమానం సెప్టెంబర్ లో వెళ్లే చారుధామ యాత్రలో ఈ బదరి కూడా ఉంటుంది. ఆ బదరీ తీరంలో అత్యంత పవిత్రమైన గంగ అలకనందాన్ని పిలువబడుతుంది. ఆ గంగా తీరంలో పరబ్రహ్మని గురించి కఠోర తపస్సు గొప్ప తపస్సు చేశారట. వీరు 10,000 సంవత్సరాల తపస్సు చేశారు. వీరు చేస్తున్న తపస్సుకి లోకం అంతా అల్లకల్లోలం అయిపోయింది. వారి నెత్తి మీద నుంచి అగ్నిజ్వాలలు పుట్టాయి, లోకాలను తగలబెట్టేస్తున్నాయి. ఇంద్రుడు కలవరపడ్డాడు. కొంప తీసి వీళ్ళు తపస్సు చేసిన ఇంద్ర పదవి గాని లాగేసుకుంటారేమో అని భయపడ్డాడు. ఇంద్రుడికి భయం అస్తమాటు పదవి వ్యామోహమే. ఎవడు తపస్సు చేసినా ఎవడు పదవులు అక్కుంటాడు అని భయం.